యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవనిని వెదుకుచున్నావు అని ఆమెను అడిగెను. నేను ప్రార్థన చేసుకుందామండి. దయమేడువను ప్రభువా, ఈ సాయంత్ర సమయం మీ పాద సాన్నిధ్యమునకు వచ్చి కొద్ది విషయములను ప్రభువా మేము ధ్యానించుకునవలనని ఆశించుచుండగా మీ కృపను మాకు అనుగ్రహించండి. మీ వాక్యము మా హృదయములో ప్రభువా పడి ఫలించినట్లుగాను, అది ప్రభువా మీ యొక్క సన్నిధిలో ప్రభువా మమ్మలను సరైనటువంటి మార్గములో పెట్టేటువంటిదిగా చేయవలనని క్రీస్తునామం అందు వేడుకొంచున్నాం తండ్రి. యోహాను సువార్త 20:11-15 ఒకసారి చూద్దామండి. అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండట కనబడెను. వారు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవనిని వెదుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయినేడలా ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పాను. ఈ యొక్క వాక్యమును మనం చాలాసార్లు చదివి ఉంటాము. ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనకందరికీ తెలిసినటువంటిది. యేసు ప్రభువును సిలువ వేశారు. ఆ దినమందే సాయంత్రము అరిమతయ్య యోసేపు ఆయన నారబట్టలో చుట్టి సమాధిలో ఉంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాతి దినము విశ్రాంతి దినము కావటం వలన ఎవరును ఆయన యొక్క దేహమును చూడటానికి వీలు పడలేదు. కాబట్టి ఆదివారం పొద్దుననే ఇంకా చీకటిగా ఉన్న సమయంలోనే కొంతమంది స్త్రీలు ఆయన యొక్క దేహమును చూడటానికని ఆయనను ఉంచిన చోటికి వచ్చారు. వచ్చి ఆయన దేహము లేకపోవటం చూచి బహుగా మరింత దుఃఖమునకు గురి అయినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ మగ్ధలేనే మరియా అనేటువంటి ఒక స్త్రీ మిగిలినటువంటి స్త్రీలతో పాటు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆమెతో జరిగినటువంటి సంభాషణ, ఆమెతో అక్కడ జరిగినటువంటి ఆ యొక్క సంఘటనను ఈ యొక్క వృత్తాంతం మనకి తెలియజేస్తూ ఉన్నది. మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఏడ్చుచున్నది ఆమెడ అని అంటే, మొదటగా ఆమెకు జరిగినటువంటి మేలు తనకు తెలుసు. తాను దయ్యముల చేత పీడింపబడుతూ ప్రభువు తనను స్వస్థపరిచినప్పుడు ఆమె ఆ దయ్యముల నుండి విడుదల పొందింది. కాబట్టి ప్రభు ఎడల బహుప్రేమ కలిగి ఆయన ఎడల బహుగౌరవంతో ఆయనను వెంబడించినటువంటి స్త్రీలలో ఒకనొక స్త్రీగా ఆమెను చెప్తూ ఉంటాము. ఆయనపై అకారణంగా నింద మోపి అన్యాయపు తీర్పు తీర్చి ఆయనను సులువు వేయటకు అప్పగించబడటం జరిగింది. కాబట్టి ఆ యొక్క సంఘటన అంతా కూడా ఆమెకు తెలుసు. ఆయన సిలువు వేయబడేటప్పుడు అక్కడ ఉండినటువంటి స్త్రీలలో ఒకనొక స్త్రీ ఆమె. ఆ సాయంత్ర సమయం ముందు ఆయన చనిపోయిన పిమ్మట ఆయనను సమాధిలో ఉంచి వెళ్ళిపోయాడు అరిమతయ్య యోసేపు. ఆ సమయంలో కూడా అక్కడ ఉండి చూడటం అనేటువంటిది జరిగిందని పండితులు చెప్తుంటారు. ఈ విధంగా జరిగిన తర్వాత ఆమెకు ఏమి పాలు పోలేదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి సూచక్రియలన్నీ కూడా ఆమె తెలుసు. కొన్ని ప్రత్యక్షంగా ఆమె చూసింది. అయితే అలాంటి దైవజనుడు, అలాంటి ప్రవక్త ఆయన ఈ విధంగా చనిపోతాడని ఆమె ఎన్నడూ ఊహించి ఉండలేదు. సరే, జరిగిపోయింది. ఆ తర్వాత వీరు మనసారా ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పోసి చేయవలసినటువంటి ఆ అంత్యక్రియల సమయంలో చేయవలసినటువంటి సాంప్రదాయాలు ఏమి చేయలేకపోవటం అది కూడా వాళ్ళని బాధపరిచింది. మరుసటి దినమేమో విశ్రాంతి దినమైపోయింది, ఎవరు వెళ్ళలేకపోయారు. కాబట్టి ఆ తరువాతి దినమైనా సరే వారు వెళ్ళి ఆ యొక్క సాంప్రదాయాల్ని చేయాలని వాళ్ళు అనుకున్నారు. అయితే అక్కడికి వెళ్ళి చూసేటప్పటికీ అసలు ఆయన దేహమే కనపడలేదు. దానితో వాళ్ళు మరింత విభ్రాంతి నుంచి ఏమి జరిగిందని చెప్పి, ఆయన దేహం కూడా మాకు కనబడకుండా అయిపోయినదే అని చెప్పి ఏడవటం ప్రారంభించారు. ఈ మరియా ఆ విధంగా సమాధి బయట నిలిచి ఏడ్చుచున్నప్పుడు ఆ సమాధిలో వంగి చూడటం జరిగింది. అయితే అక్కడ ఇద్దరు దేవతలు తలవైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట కనపడిందంట. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె ఏమన్నదంటే, ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయి ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. అంటే ఆ యొక్క దేహము ఎవరో ఎత్తుకుపోయారు, ఎక్కడుంచారో తెలియదు, ఇక నేను మళ్ళా చూడలేనేమో అనేటువంటి బాధతోటి ఆవిడ ఏడుస్తూ ఉన్నది. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి చూచేటప్పటికి యేసు నిలిచి ఉండట చూచింది. కానీ ఆయన యేసుని గుర్తుపట్టలేకపోయింది. అప్పుడు యేసేమన్నాడంటే, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెతుకుచున్నావు అని ఆమెను అడిగినప్పుడు ఆమె అనుకున్నదంటే, ఆయన ఒక తోటమాలేమో అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయినాడలా, ఆయనను ఎక్కడ ఉంచుతో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే ఆ తోటలో ఆయన ఉంచబడినాడు. తోటమాలి అనుకుని యేసును ఆమె ఏమన్నదంటే, ఒకవేళ తోటమాలిగా ఈయన ఆయన యొక్క దేహాన్ని మరి ఒక చోట పెట్టాడేమో అని అనుకుని ఏమన్నదంటే, నీవు ఆయనను మోసుకొని పోయినాడలా, ఆయనను ఎక్కడ ఉంచుతావని అతను చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. అంటే ఆ దేహము ఎడల కనీసం ఆ దేహమునకు చేయవలసినటువంటి ఆ చివరి సమయంలో చేయవలసినటువంటి సాంప్రదాయాలు అవన్నీ కూడా చేయటానికి కూడా కుదరలేదు, కనీసం మరొకసారి ఆయన దేహాన్ని చూడటానికి కూడా నాకు వీలు పడలేదు అని ఆమె ఎంతో బాధతో, ఆ దేహం కనపడితే చాలు, దాన్ని తీసుకొని నేనే తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి ఆయనతో చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు యేసు ప్రభువు ఆమెతో రెండు మాటలు పలికాడు. ఏమిటంటే, అమ్మా, ఎందుకు ఏడుచున్నావు, ఎవనిని వెతుకుచున్నావు. ఈ రెండు మాటలను మనం చూసినప్పుడు మనం కొంత వీటిని గురించి ఆలోచించవలసి ఉన్నది. ఈ లోకంలో లోక సంబంధమైనటువంటి వాటి కొరకు అందరం ఏడుస్తాం ఇప్పుడో ఒకసారి. చాలా కారణాలుంటాయి, వీటిలో రకరకాలుగా ఉంటారు మనుషులు. కొందరు కొన్నిటికి ఏడిస్తే కొందరు మరికొన్నిటికి ఏడవచ్చు. కానీ అందరం ప్రతి ఒక్కరం కూడాను ఎప్పుడోకప్పుడు ఏ ఒక్క కారణం చేతనైనా సరే లోక సంబంధమైనటువంటి వాటి గురించి ఏడ్చినటువంటి వాళ్ళమే. మనుషులు దేనికి ఏడుస్తూ ఉంటారంటే, లాస్ ఆఫ్ లైఫ్ అంటే ప్రాణము పోయినప్పుడు, మనుషులు చనిపోయినప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఏడుస్తూ ఉంటారు. డబ్బు కానీ ధనము కానీ ఏదైనా కోల్పోయినప్పుడు ఏడుస్తూ ఉంటారు. విలువైన వస్తువులు ఏమైనా పోగొట్టుకున్నట్లయితే ఏడుస్తూ ఉంటారు. వారు ఆశించినటువంటివి వారికి దొరకకపోయినప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారు. పరువు పోయినప్పుడు, ప్రతిష్ట పోయింది అని అనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు గాయపరచబడినప్పుడు అంటే శరీరంలో కానీ మానసికంగా కానీ గాయపరచబడినప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకేసారి అనేకమైనటువంటి సమస్యలు వారి తల మీదకు వచ్చినప్పుడు వారు ఏమి చేయాలో తెలియక ఏడ్చేటువంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఇవన్నీ కూడాను ఈ లోక సంబంధమైనటువంటి రీజన్స్, ఈ లోక సంబంధమైనటువంటి కారణాల వలన మనుషులు ఏడుస్తుంటారు. ఇంకా చాలా చెప్పవచ్చు, కొన్ని మాత్రం ఇవిగా మనం చెప్పుకోవచ్చు. ఇక రెండవదిగా, అనేకులకు తెలియనటువంటి విషయం ఏంటంటే, మనుషులలో ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖం అనేటువంటిది కూడా ఉంటుంది అనేటువంటి విషయం అనేకులకు తెలియదు. చాలా తక్కువ మందికి మాత్రమే ఆ విషయం తెలుస్తుంది. దేవుని యొక్క ఆత్మ మనుషుని మీదకు వచ్చినప్పుడు తనలో ఆ హృదయంలో గ్రహింపును కలగజేసి పశ్చాత్తాప పడేలాగా చేసినప్పుడు తనకు తెలియకుండగానే అతను ఏడుస్తూ దుఃఖపడుతూ తన యొక్క పాప స్వభావమును గురించి పశ్చాత్తాపడి తన తప్పిదములను ఒప్పుకుంటాం అనేటువంటిది జరుగుతుంది. ఇది కేవలం క్రైస్తవములోనే జరుగుతుంది. క్రైస్తవంలోనే చాలా తక్కువ మందికి కూడా తెలిసినటువంటి విషయం ఇది. ఈ విధమైనటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళు మరింత తక్కువగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క స్పిరిచువల్గా ఒక వ్యక్తి దుఃఖపడటం అనేటువంటి విషయాన్ని గురించి చాలామందికి తెలియదు. ఎవనిని వెతుకుచున్నావు అని యేసు అడిగాడు. వెతకుట అనేటువంటిది మనకు కొత్త విషయం ఏం కాదు. మనం చాలాసార్లు చాలా వాటి కొరకు వెతికి ఉంటాము మన జీవితంలో. మనుషులు చాలా సామాన్యంగా దేని కొరకు వెతుకుతూ ఉంటారంటే, వాళ్ళు ఏదైనా పోగొట్టుకున్నట్లయితే, దాని కొరకు వెతుకుతూ ఉంటారు. ఏదైనా ఆశిస్తూ దాని కొరకు ఇంకా దొరకనట్లయితే దాని కొరకు వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఇంకాను నాలెడ్జ్ కోసం వెతుకుతూ ఉంటారు, సత్యం కోసం వెతికే వాళ్ళు ఉన్నారు. మరింత నాలెడ్జ్ని సంపాదించుకోవాలని, ఇప్పుడున్న నాలెడ్జ్ కాకుండా, వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ కాకుండా దానికి మించిన నాలెడ్జ్ని సంపాదించుకోవాలని, అలాగే వారికి తెలియనటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని వెతుకుతూ ఉంటారు. సమాచారం కోసం వెతుకుతూ ఉంటారు. ఇంకా చాలామంది వ్యర్థత్వమును వెతికే వాళ్ళు ఉన్నారు. వ్యానిటీ, ఈ వ్యానిటీ అనేటువంటిది మనకందరికీ తెలిసినటువంటిదే. ఏమిటంటే అది వ్యర్థత్వము. అంటే వ్యర్థత్వం అంటే దానికోసం చాలా సమయం మనం ఖర్చు చేస్తాము, దానికోసం ఎంతో ప్రయాస పడతాము, అది కావాలని ఉబలాట పడతాము. దానివలన టెంపరీగా కొంత సంతోషం కానీ ఆనందం కానీ వచ్చినట్లుగా మనకి అనిపించవచ్చు ఆ సమయంలో, కానీ ఆ తర్వాత అది ఉండదు, అది నిలిచేటువంటిది కాదు. అది ఎలాగైతే మన దగ్గర కొద్దిసేపు ఉన్నదో అలాగే అంతలోనే అది మాయమైపోతుంది. అది లోపల నిలిచి మన యొక్క తృష్ణను తీర్చేటువంటిది మాత్రం కాదు. దీనిని వెతికేవారు అనేకులు ఉంటారు. ఈ దినమందు మూడు రకాలైనటువంటి ప్రజలు ఈ ఏడ్చుటను వెతకుటను గురించి మనం చూద్దాం. మొట్టమొదటి వారు, వారికి ఏమి తెలియనటువంటి వారు. సత్యం అంటే ఏంటో తెలియదు, వాక్యం అంటే ఏంటో తెలియదు. అలాంటి వారు అనేకమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి వాటి గురించి ఏడవటం అనేటువంటిది, వెతకటం అనేటువంటిది జరుగుతుంటుంది. శాంతి కోసం వారు పొందాలని అనుకుంటారు, కానీ శాంతి ఎక్కడున్నది వారికి తెలియదు. చాలా వాటి విషయం వాళ్ళు వేడుస్తూ ఉంటారు, కానీ వాళ్ళని ఓదార్చేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఇలాంటి వారికి మనం సత్యాన్ని బోధించాల్సినటువంటి అవసరం క్రీస్తు సైనికులుగా చాలా ఉన్నది. నీవు సత్యమును తెలుసుకున్న తర్వాత సత్యము తెలియనటువంటి వారికి వెళ్ళి నీ యొక్క హృదయంలో దేవుడు చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యమును తెలియజేయవలసినటువంటి అవసరత ఎంతో ఉన్నది. దేవుడు నిన్నెట్లు మార్చినాడో, నీవెట్లు ఉండేటువంటి వాడివో, ఇప్పుడు ఏ విధంగా నీవు ఉన్నావో నీ యొక్క సాక్ష్యమును తెలియజేసి ప్రజలకు వారిని క్రీస్తు వైపుకు నడిపించేటువంటి బాధ్యత నీ మీద కూడా ఉన్నది. కాబట్టి నీవు క్రీస్తు సైనికుడిగా ఊరికనే కూర్చోవటం కాకుండా, కాబట్టి క్రీస్తును ఎరిగినటువంటి వాడిగా నీ యొక్క బాధ్యత ఏంటంటే క్రీస్తును ఎరిగినటువంటి వారి వద్దకు వెళ్ళి వారికి నీ యొక్క సాక్ష్యమును తెలియజేయటము, వెలుగు వైపునకు వారిని నడిపించటము, సమృద్ధి అయినటువంటి జ్ఞానమును నీవు పొందిన వాడివై వారికి తెలియజేయటం అనేటువంటిది, ఇవన్నీ కూడాను నీ యొక్క బాధ్యతగా నువ్వు చేయవలసినటువంటి పనులు. ఒక్కొక్కసారి మనం వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వ్యతిరేకత ఉండొచ్చు. వారు వ్యతిరేకిస్తారు, తప్పనిసరిగా వ్యతిరేకిస్తారు. మాకు దేవుళ్ళు లేరా, లేకపోతే మాకు కొత్త ఇదేమన్నా చెప్పడానికి, మీరు కావాలంటే మీ ఇళ్లలో చేసుకోండి, మీ గుడ్లలో చేసుకోండి, అంతేగాని మా యొద్దకు రావద్దు, మా ఇళ్ళకి రావద్దు అని చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. అలా వ్యతిరేకించినప్పుడు వారి యొక్క గృహం నుండి మనం వెళ్ళిపోవచ్చు. కానీ మనం చెప్పవలసినటువంటి ఈ సత్యాన్ని మాత్రం ప్రకటించడం అనేటువంటిది నీకును నాకును ఇవ్వబడినటువంటి బాధ్యత అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక రెండవ కోవకు చెందినటువంటి వాళ్ళు ఎవరంటే, కొంతకాలము వెలిగించబడి సత్యమును ఎరిగినటువంటి వారు, అయితే వెనుకకు మళ్ళీపోయినటువంటి వారు. వీరిని కొంచెం వెనుకకు మళ్ళీ లాగటం అనేటువంటిది కొంత ప్రాబ్లంగా ఉండొచ్చు. ఎందుకంటే కొంత సత్యమును ఎరిగినటువంటి వాళ్ళు, సత్యం అంటే ఏంటో తెలుసు వాళ్ళకి, సమాధానం అంటే ఏంటో తెలుసు. అయితే డెలిబరేట్గా వాళ్ళు కావాలని చెప్పి క్రీస్తును వద్దని ఎరిగిన తర్వాత స్వతహగా వారు ఏ విధమైనటువంటి పరిస్థితి నుండి రక్షించబడినారో ఆ స్థితికి మళ్ళా తిరిగి వెళ్ళిపోయినటువంటి వారుగా ఉండటం వలన వారిలో మరింత వ్యతిరేకత ఉండొచ్చు. కాబట్టి వాళ్ళకి ఓ వాక్యాన్ని బోధించేటప్పుడు కొంత ఆత్మజ్ఞానం అనేటువంటిది మనకు అవసరమై ఉంటుంది. అంతేకాదు సహనం అనేటువంటిది అవసరమై ఉంటుంది. వివేకము, దేవుడిచ్చేటువంటి వివేకము కూడా మనకు అవసరమై ఉంటుంది. అన్నిటికీ మించి ప్రేమ కూడా మనకు అవసరమై ఉంటుంది. నీ యొక్క ప్రేమ వారికి కనపరిచినట్లయితే, అంటే నీ యొక్క ప్రేమ అంటే నీ పర్సనల్ ప్రేమ అని కాదు, దేవుని ద్వారా నీకు సంక్రమించినటువంటి ఆ ప్రేమ నీవు కనపరచుతూ ఆ విధంగా నీవు ప్రేమతో వాళ్ళని మరలా గెలుచుకునే ప్రయత్నం నీవు చేసినట్లయితే దేవుడు వారిని రక్షించవచ్చు. వీళ్ళకి మొత్తము తెలుసు. శాంతి అంటే తెలుసు, సమాధానం అంటే తెలుసు. అయితే దేవునిని వెంబడించటంలో ఎక్కడో తప్పు జరిగింది. ఆ కారణం చేత ఏమైపోయారంటే వాళ్ళు మళ్ళా వెనుకకు నెమ్మ నెమ్మదిగా వెళ్ళిపోయారు. కొన్నిసార్లు ఇలాంటి వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆ మొదట ఉండినటువంటి ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని ఒక్కోసారి దుఃఖపడుతూ ఉంటారు కూడా. నేను గుడికి వచ్చినప్పుడు, దేవుని వెంబడించినప్పుడు చాలా బాగుండేది, నేను ఎప్పటికైనా సరే మళ్ళా అక్కడికి వచ్చేయాలి, ఇలాంటివి చాలామంది చెప్తూ ఉంటారు. నేను చాలామంది చూసాను ఇలాంటి వాళ్ళని, వెనక జారిపోయినటువంటి వాళ్ళే అక్కడక్కడ కనబడుతూ నేను మళ్ళా ఎప్పటికైనా సరే మళ్ళా వచ్చేయాలని కన్నీరు పెట్టినటువంటి వాళ్ళని కూడా చూశాను. అయితే వాళ్ళు రాలేరు. దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి కృప ఉండి వారు అలా నడిపించబడినట్లయితే వస్తారు, కానీ లేకపోతే చాలామంది వాళ్ళ బాధపడుతూ ఉంటారు, కానీ మళ్ళా వచ్చి దేవుని యొక్క కృపను పొందేవాళ్ళు తక్కువ. అలాగని ఎవరు పొందరు అని చెప్పి మనం చెప్పలేం. దేవుని యొక్క కృపను మళ్ళీ వచ్చి పొందేటువంటి వారు చాలామంది ఉండవచ్చు. కానీ ఈ విషయంలో కూడా క్రీస్తును ఎరిగినటువంటి నీవును నేనును ఆయనను వెంబడించచ్చు. మనం మాత్రమే వెంబడించటం కాదు, ఇలాంటి వారిని కూడా క్రీస్తు వైపుకు మరలా చేరువ చేసేందుకు మన ప్రయత్నం మనం చేయాలి. ఇక మూడవ కోవకు చెందినటువంటి వారు ఎవరంటే బిలీవర్స్, అంటే నీలాంటి నాలాంటి విశ్వాసులు. మనం మరియను చూచినప్పుడు ఆమె క్రీస్తు ప్రభువును పోగొట్టుకున్నటువంటి వ్యక్తిగా చాలా దుఃఖపడుతూ ఉన్నది. ఆ దుఃఖంతో ఇంకా తోడై ఆయన శరీరం కూడా కనబడకుండా పోయినప్పుడు ఆమెను ఓదార్చడం కష్టంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మనకు ఇలాంటి డిజైర్ అనేటువంటిది ఉంటున్నదా? క్రీస్తును నీవు దినదినము వెంబడించగలుగుతున్నావా? మరియా ఏ విధంగా అయితే క్రీస్తును ఆయన యొద్ద ఉండవాలని ఆశించినదో, ప్రతిదినము ఆయనను చూడాలని, ఆయన యొద్ద నేర్చుకోవాలని, ఆయన యొక్క సన్నిధిలో నిలిచి ఆయన సహాయకుడిగా ఆమె బ్రతకాలని ఎలా ఆశించిందో అదేవిధంగా నీవును కొనసాగలుగుతున్నావా? ఇక రెండవదిగా, మరియా ఇంకను చీకటిగా ఉన్నటువంటి సమయంలోనే ఆయనను అర్మతవి యోసేపు ఎక్కడైతే ఆ రాతి గుహలో ఉంచాడో అక్కడకు వెళ్ళి ఆయనను దేహమును చూడాలని చెప్పి ఆశపడుతూ ఇంకా చీకటిగా ఉన్న సమయంలోనే ఆ ప్రాంతమునకు వెళ్ళటం జరిగింది. ఆ విధమైనటువంటి ఆశ ఆసక్తి నీలోనూ నాలోనూ ఉన్నాయా అని మనం పరీక్ష చేసుకోవాలి. ప్రభు యొద్దకు వెళ్ళటం, ప్రతిదినము ఇంకా చీకటిగా ఉండగానే ఆయన యొక్క సన్నిధిని వెతకటం అనేటువంటిది నీకును నాకును అలవాటు కావలసినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ ఆల్రెడీ నువ్వు ఇట్లా చేయుచున్నటువంటి వాడివైనట్లయితే దానిలో కొనసాగి నిలిచి ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. మూడవదిగా, పరిశుద్ధాత్మ యొక్క సహాయము నిమిత్తము నువ్వు వేచి ఉండేటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? దినదినము నీ యొక్క దినచర్యను పరీక్షించుకుంటూ ప్రభు యొక్క సన్నిధిలో నువ్వు ఎలా ఉన్నావో చూచుకుంటూ, చెక్ చేసుకుంటూ, రీచెక్ చేసుకుంటూ ఆయన యొక్క చిత్తములోనే ఉన్నావనేటువంటి ధైర్యంతో నీవు పడకకు వెళ్ళగలుగుతున్నావా? నీవు దేవునిని మాత్రమే వెతుకుతున్నావా? దేవునిని మాత్రమే కాకుండా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఇతరమైనటువంటి వాటిని కూడా వెతుకుతున్నావా? బైబిల్ గ్రంథం ఏమైనా సెలవిస్తున్నదంటే దేవునికిని సిరికిని నీవు దాసునిగా ఉండలేవు అని సెలవిస్తున్నది. ఆ దేవుని యొక్క సన్నిధి నీలో ఉండాలి, లేకపోతే సిరి అయినా ఉండాలి, లేకపోతే సిరి స్థానంలో ఇంకేదైనా సరే ఈ లోకంలో ఉంది, నువ్వు అతిగా ఆశించేటువంటిది కోరేటువంటిది మరి ఒకటి ఏదైనా ఉండవచ్చు. వీటిలో దేనిని నీవు ఆశిస్తున్నావు, ఏది నిన్ను నడిపిస్తున్నది అనేటువంటిది మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్ను నీవు క్రైస్తవునిగా అంగీకరించబడటం అనేటువంటిది, చెప్పుకోవటం అనేటువంటిది నలుగురిలో ఇష్టపడేటువంటి వ్యక్తిగా ఉన్నావా? క్రీస్తు యొక్క కార్యములంటే, దేవుని యొక్క కార్యములంటే నీవు ఎప్పుడైనా సిగ్గుగా ఫీల్ అయ్యేటువంటి ఆ యొక్క సందర్భాలు ఏమన్నా ఉంటున్నాయా? దేవుని గురించి నీవు గర్వించేటువంటి వ్యక్తిగా ఉంటున్నావా, లేకపోతే సిగ్గుపడేటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? విశ్వాసులు అనేటువంటి వారు చాలాసార్లు వ్యానిటీకి గురి అవుతూ ఉంటారు. వ్యానిటీ అంటే వ్యర్థత్వం అన్నమాట. ఈ లోకంలో కావలసినంత వ్యర్థత్వం ఉన్నది, ఇంత అంత వ్యర్థత్వం కాదు. ఇవి అద్దత్వంలో అనేక రకమైనటువంటి కార్యకలాపాలు. మరి నీకును నాకును ఏ విధమైనటువంటి కార్యకలాపాలు చాలా ఇంపైనవిగా ఉంటున్నావో వాటి నిమిత్తమై ప్రార్థనను సహితము దేవుని సన్నిధిని సహితము దూరపరచుకోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావో నేను ఇష్టపడుతున్నాను, మనల్ని మనం పరీక్షించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. చాలాసార్లు ఈ వ్యానిటీ అనేటువంటిది ఎలాంటిదంటే చాలా చాలా భయంకరమైనటువంటిది. ఇది చాలా మనుషులను ఆకర్షిస్తుంది, టెంపరరీగా వారికి కొంత రిలీఫ్నిస్తుంది, కొంత సంతోషమునివ్వచ్చు. అయితే దాని అంతం ఎలా ఉంటుందంటే అది దాహమును తీర్చలేనటువంటిదిగా ఉంటుంది. దాని కొరకు నువ్వు పరిగెత్తిన కొందిని పరుగులాడుతానే ఉంటావు. అది నీ యొక్క తృష్ణను తీర్చలేనప్పుడు నువ్వు పరుగెత్తి పరుగెత్తి ఆ ఎండమావుల కొరకు పరిగెత్తినటువంటి ఆ యొక్క లేడీ వలెనే నువ్వు కూడాను పడి మరణించటం జరుగుతుంది. చివరి సమయంలో ఆ చివరి గడియల్లో నువ్వు మొత్తం వెనుకకు తిరిగి ఆలోచించినప్పుడు నువ్వు పరిగెత్తినటువంటిది ప్రతీదీ కూడాను వ్యర్థత్వం కోసం ఈ లోకంలో పరిగెత్తాను అనేటువంటి బాధ నీలో ఆ సమయంలో కలగవచ్చు. కానీ ఆ సమయంలో నీవు చేయగలిగినటువంటిది ఏమి ఉండదు. కాబట్టి నీ కండ్లను నా కండ్లను మనం చేయవలసినటువంటి పనులను జాగ్రత్తగా చేసుకునేలాగునా మనం జాగ్రత్త పడాలి. చివరిగా నువ్వు చెప్పేటువంటి దానికి నువ్వు చేసేటువంటి దానికి వ్యత్యాసం ప్రజలు గుర్తిస్తున్నారా? నువ్వు చెప్పేటువంటిది ఒకటి, నువ్వు చేసేటువంటిది మరొకటి అయినట్లయితే నువ్వు చెప్పేటువంటిది సమస్తం వ్యర్థమే. ఈ రెండిటి మధ్యన నీవు సమన్వయత అనేటువంటిది చూసుకున్నప్పుడు, అంటే నువ్వు చెప్పినట్లుగానే నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లు ప్రజలు గమనించినట్లయితే, అప్పుడు నువ్వు చెప్పేటువంటి దానిని అనుకరించటానికి దాని యందు నమ్మిక ఉంచటానికి ప్రజలకు మరింత వీలు కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది. ఆ విధంగా మనం ఉండాల్సి ఉన్నది. అదేవిధంగా దేవునితో నీకున్నటువంటి సంబంధాన్ని సమంగా ఉండేలాగా చూసుకుంటున్నావా, యూనిఫామ్గా ఉండేలాగా? మన జీవితంలో రకరకాలైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు కొండలు ఎక్కవలసి ఉంటుంది, కొన్నిసార్లు లోయలలో నుండి ప్రయాణించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ సమయాలన్నింటిలోనూ నువ్వు ఒక్కొక్కసారి కొండలు ఎక్కేటప్పుడు ఇబ్బంది పడతావు, అలాగే లోయల్లో వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడతావు. మామూలుగా ప్లెయిన్ గ్రౌండ్లో వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఆనందంగా వెళ్ళొచ్చు. అయితే నీవు గనుక విశ్వాసమైనట్లయితే ఏ సమయంలోనైనాను ఒకే విధంగా ఉండగలిగినటువంటి ఆ యొక్క ధైర్యమును విశ్వాసమును మానసికంగా కావలసినటువంటి ఆ యొక్క సిద్ధపాటును పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహించగలడు. అపోస్తలులైనటువంటి వారు ఈ పరిస్థితులన్నిటి ద్వారా వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన పరిశుద్ధుడైన పౌలును మనం తీసుకున్నట్లయితే ఆయన అన్ని రకములైనటువంటి బాధల్లోంచి వెళ్ళాడు. అయితే ఆ బాధలు ఆయనను వెనుకకు లాగి పెట్టలేకపోయినవి. క్రీస్తు నిమిత్తము పోరాడేటువంటి ఆ యొక్క పోరాటమును ఆపివేయలేకపోయినవి. ఆ విధంగా మనం ఉండవలసి ఉన్నది. మన చుట్టూ సమస్యలుంటాయి, మనము వ్యక్తిగతంగా కొంత ఫీల్ అవ్వచ్చు, కానీ మనం వెళ్ళేటువంటి ఆ యొక్క బాట మాత్రము తిన్నగానే ఉండాలి, సమంగానే ఉండాలి. ప్రార్థన పూర్వకంగాను వాక్యంతోనూ దాన్ని ఎదుర్కొంటూ ఎదిరించే విధంగా మనం ఉండవలసి ఉన్నది. దేవుడి వాక్యమును మనకు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడవైన తండ్రి, మేము విన్నటువంటి వాక్యం ఆ యొక్క హృదయంలో ఫలించినట్లుగా మీరు దీవించండి ప్రభువా. మేము చెప్పేటువంటి వారం కాక చేసేటువంటి వారంగా ఉండగలుగునట్లుగా మేము ఎల్లప్పుడూ ప్రభువా సమంగానే మా యొక్క బ్యాలెన్స్డ్ లైఫ్ను మేము జాగ్రత్తగా చూచుకొంచు ప్రభువా. మీ యొక్క సహాయమును ఎల్లప్పుడూ పొందుచు ముందుకు నడిచేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.